తన కొడుకులు పుట్టగానే ఇక పక్షపాతం పెరిగింది టీవీ. తన పిల్లలకేమో తాజా తాజా పాయసం, వాళ్ళకేమో కింద గడాలు ఫ్రిడ్జ్లో పెట్టింది, వాళ్ళకేమో మంచి బెన్న, వీళ్ళకేమో పట్టుకొచ్చి కప్పు డాలడ. ఈ వాళ్ళ పక్షపాతం ఉంటుంది సహజంగా. నా పిల్లలు అనుకునేసరికి వాళ్ళకి రహస్యంగా పెట్టేస్తామని కూడా ప్రసాదం కూడా ఎక్కడ అయిపోతుందని చెప్పారంటే ప్రతి వాడు ముందు దూక్కుడిపోయేవాడు తినే సరిపోతాడు అనమాట. ఇక్కడికి అసలు మీరు మంచివాడిగా కూడా దూకట్లేదు కానీ అంటే మీకు కూడా అలా సరిపోతున్నాయండి. అందువల్ల మొత్తం మీద ఈ స్వార్థం ఆయనకి ఛాయాదేవికి పట్టుకుంది. పట్టుకొని తన పిల్లల్ని ప్రేమగా చూసి సంధ్యాదేవి పిల్లల్ని కొంచెం అనాదరంతో చూడటం మొదలుపెట్టింది. దాంతో యముడికి అనుమానం వచ్చింది, అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య వైవస్వత, ఎందుకు ఈవిడ చూస్తూ ఉంటే కన్న తల్లిగా అనిపించటం లేదు, ఈవిడ ప్రవర్తనలో తేడా ఉంది, మన అమ్మ కాదేమో అన్నాడు. సందేహం లేకుండా ఈవిడ అమ్మ కాదు నాకు ఎప్పుడో తెలుసు, నీకు చెబితే నీకు కొంచెం కోపం ఎక్కువ కదా, ఏమంటావో లేనిపోయి తంటానని చెప్పలేదు అన్నాడు ఆయన. ఈ అనుమానం పెరిగింది. ఒకనాడు ఇటు ముగ్గురిని ఇటు ముగ్గురిని కూర్చోబెట్టి ఆవిడ భోజనం పెడుతూ పుల్లగా ఉన్న పెరుగు వేసింది. పులుపు పెట్టి పాపం యావతం రాదు కానీ పడదు, నాకు పడదు అనుకోండి, కానీ నేను కిక్కులు అనలేను, ఆయన కిక్కులు అన్నాడు అంతేకాని. ఏమిటి ఈ పుల్లని పెరిగేసాం? అందుకే యమధర్మరాజు గారికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయంటే, గ్రహాలకు అభిషేకం చేసేటప్పుడు, శివుడికి అభిషేకం చేసేటప్పుడు సాధ్యమైనంతవరకు పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి, తాజా పెరుగు వెయ్యాలి. పెరుగు ఒకవేళ బాగా పులిసిపోతుందని అనుమానం వస్తే ఓ చెమ్ముడు పాలు అందులో కలిపేయండి, మళ్ళీ పాలు కలిస్తే పుల్ల పెరుగు కాస్త తేడా పోతుంది అనమాట. బాగా పుల్లగా ఉన్న పెరుగుతో ఒక పెరుగు విషయంలోనే మళ్ళీ నారాయణ రసం అవి చేసి ఇచ్చి పాదాలి అవి డైరెక్ట్, కానీ పుల్లని పెరుగుతో అభిషేకం చేస్తే క్రమంగా కంట సంబంధ రోగాలు వస్తాయి అని పేరు అనమాట. అభిషేకాలు చేసేటప్పుడు చాలా నియమాలు ఉన్నాయి ఇవన్నీ. భక్త కన్నప్పుడు వాడికి ఏమేం కలేదు చెప్పేసరికి మీకు, మూఢభక్తి కలిగిన వాడికి అసలు ఎరువులు లేవు, వాడు అన్నిటికీ ఎక్సెప్షన్. కాకపోతే మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు పర్వాలి, చెప్పాను కదా భక్త కన్నప్ప కన్ను కూడా తీసివ్వగలడు, పంది మోసం పెట్టగలడు. మీరు కూడా కన్ను తీసివ్వగలిగేంత స్థాయి భక్తులు అయితే మాత్రం పుల్లని పెరుగు కానీ ఏం వేసినా పర్వాలేదు, చీవుడితో అభిషేకం చేసేది పట్టించుకోడు. ఎందుకంటే భక్త కన్నప్ప అదే చేశాడు, నోటితో నీళ్లు పట్టుకొచ్చాడండి, పుక్కి నుంచి పట్టుకొచ్చి ఉఫ్ తల్లి అదే అభిషేకం అన్నాడు ఆయన. పుక్కిరి నీటితో అభిషేకం చేస్తే ఎవడన్నా అసలు చేస్తాడా తట్టుకుంటాడా? ఆయన చేస్తే పట్టుకున్నాడు, అందుకని ఆయన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే కష్టం వస్తే తన కన్ను తీసివ్వగలిగేంత అభిమానం కలిగిన భక్తుడు తనకు ఆయన. అందువల్ల ఆ స్థాయి పక్కన పెడితే లౌకిక ప్రపంచంలో రుచులు కోరుకునే మనబోటి వాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నియమాన్ని ఉల్లంఘించరాదు. అందుకని పుల్లని పెరుగుయి కానీ కోపం వచ్చేసింది. ఏ ఈ పుల్లని పెరిగేసావు, నీ కొడుకులకేమో తాజా పెరుగు వేస్తావా? ఆయన కొంచెం ఇంగ్లీష్ కూడా తెలుసుకున్నాడు, అందరికీ వచ్చి యోగర్ట్ మంచిది వేసావా, నాకేమో హర్ట్ చేసావా అన్నాడు. దాంతో వాడికి మండింది, నీ బతుకి పుల్లని పెరుగు ఎక్కువ, అసలు అది కూడా తీసేస్తున్నాను అది. దాంతో ఎడమగాలెత్తి తన పోయాడు ఎముడు, ఒళ్ళు మండిపోయింది. తల్లి మీదకి కాలు ఎత్తుతా ఉంటా తనడానికి, నీ కాలు తిరిగి కింద పడిపోగా కానీ శపించింది. వెంటనే యముడు పరుగు పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి ఇది అద్భుతం ఆశ్చర్యం, ఏ తల్లి తన కొడుకు ఎంత తప్పు చేసినా నీ కాళ్ళు తెగిపోను, నీ తల తెగిపోను, నువ్వు చచ్చిపోను అని శపించదు మనస్ఫూర్తిగా. ఈ తల్లి శపించింది, ఈవిడ మన అమ్మ కాదని నాకు వైవస్వత మరువు కూడా చెబుతున్నాడు, ఎందుకో ఈవిడ మా అమ్మ కాదనిపిస్తోంది నాన్న, నాకు ఈ కాలు పోతే ఎలాగా అంటే అప్పుడు సూర్యుడు జారిపడి నీ కాళ్ళు పుచ్చిపోయి తెగి ఆవిడ చెప్పినట్టుగా కింద పడిపోతాయి, కానీ వెంటనే నన్ను తలుచుకో, నీ కాళ్ళు మళ్ళీ యథాస్థానంలోకి వస్తుంది, ఆరోగ్యం నేను ఇస్తాను, కనుక నీకు ఆయు ఇస్తాను, కాలు ఇస్తాను, మళ్ళీ తెగిపోయిన కాలు తిరిగి ఇస్తాను అన్నాడు. తల్లి శాపం తప్పదు కాబట్టి కాలు తిరిగి పడిపోతుంది, మళ్ళీ వస్తుంది. నువ్వు మాత్రం అమ్మ అమ్మ కాదని ఎక్కడ ఆడకే, మళ్ళీ లేనిపోయి బయట పుకార్లు వస్తాయి, అసలే మా ఆ అంటే ఊ అంటే ఏమంటారో తెలియదు ప్రజలు అని వాడికి నచ్చ చెప్పి ఆవిడని పిలిపించాడు ఏకాంతంగా. నువ్వు వెవరవు అన్నాడు, కాశిత్వం కళ్యాణి అన్నాడు, నీవెవరవి, శుభప్రదమైన చరిత్ర కలిగిన దానా అన్నాడు. అదేమిటండి ఈనాడు నాతో కాపురం చేస్తే ఎవరు అడుగుతున్నారు? నేనండి నీ భార్యని సంధ్యాదేవిని అంది. నా భార్య రూపంలో ఉన్నమాట నిజమే, నాకు అంత తెలియక కాదు, నిజం చెప్పు, నువ్వు సంధ్యాదేవి కావు, ఎవరవు నువ్వు అన్నాడు. బుకాయించింది మళ్ళీ, శపించమంటావా నిజం చెబుతావా అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ భయపడిపోయి శపిస్తాను అన్నప్పుడు నిజం చెబుతానందుగా, ఏమండి నీ భార్య గీడనండి నాకు ప్రాణం పోసిందండి ఛాయాదేవిని అండి అంది. అదే అసలు రహస్యం. నిన్నేమంటాను, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే తప్పు నీది కాదు, నువ్వు ఇంట్లోనే ఉండని, వెంటనే పరుగు పరుగున భూలోకానికి వచ్చి విశ్వకర్మ దగ్గరకి చేరి, విశ్వకర్మ మామ ఇది నీకు న్యాయమా, నీ కూతురు పుట్టింటికి వచ్చేస్తే మళ్ళీ అత్తవారింటికి పంపించకుండా అట్టే పెట్టేసుకుంటావా, అక్కడ గ్రీన్ కార్డ్ ల్యాప్స్ అయిపోతుంది పైగా అన్నాడు. అనేసరికి ఆయన తెల్లబోయి, ఇదేమిటయ్యా ఎప్పుడో ఓ ఏడాది ఉంది నా దగ్గర పొమ్మన్నానే నీ దగ్గరికి రాలేదా అన్నాడు. రాలేదన్నాడు ఈయన. నీ దగ్గరికి రాక నా దగ్గరికి రాక మధ్యలో మా అమ్మ ఏమైపోయింది అన్నాడు ఈయన. సరే అదేదో నేనే వెతుక్కుంటానని కానీ అల్లుడు మనలో అవమానమాట. ఎంత సహనవంతురాలైన భార్య అయినా రోజు తిడితే ఎక్కడ తట్టుకుంటుందయ్యా, నీ వేడి వేడంటే తిట్టడం అనమాట. ఇప్పుడు భూలోకాలమాన ప్రకారం నువ్వు మరీ ఎక్కువ వేడిగా ఉన్నావు, ఇంత వేడి తట్టుకోలేక భూలోకానికి వచ్చింది కాబట్టి నీ వేడి కొంచెం తగ్గించుకుంటే కానీ నా కూతురు నీ దగ్గర ఎక్కువ కాలం ఉండలేదు. ఇప్పుడు ఏదో నువ్వు వెతికి పట్టుకొస్తావు, నచ్చ చెప్పి నీతో పంపుతాను, మళ్ళీ వచ్చేస్తే అస్తమానం మధ్యలో మామగారు కలిగించుకోవడం బాగుండదు కదా. దయతో నీ ఉష్ణోగ్రతని నీ ఉష్ణాన్ని తీవ్రతని తగ్గించుకో అనగానే, అయితే మామయ్య గారు ఆ ఉష్ణోగ్రత ఏదో మీరే తగ్గించండి అన్నాడు. నిజంగా నేను శిల్పి కనుక. అప్పుడు ఆయన భగవంతుడని తెలుసు కనుక సూర్యనారాయణ ఆవాహయామి స్థాపయామి ఒక చక్రంలోకి ఆవాహన చేశాడు. అప్పటి నుంచి యంత్రములలో పూజించడం మొదలైనంత పూర్వం దేవుడికి యంత్రాలు లేవు గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి ఏం చేశారు, అంతటి భగవంతుణ్ణి భూమి మీదకి రప్పించలేము, ఆయన దర్శనమిస్తే తట్టుకోలేము. నిజంగా సూర్యుడు వచ్చి డైరెక్ట్ ఇక్కడ నిలబడితే మనం అక్కడ తట్టుకుంటావా ఆ వేడిని. అందుకని ఏం చేశారు, సూర్యుని ఒక యంత్రంలో, ఇది సూర్య యంత్రం అన్నారు, విష్ణువుని ఇంకో యంత్రంలో, సుదర్శన యంత్రం వంటి యంత్రాలు, నారాయణ యంత్రాలు, లక్ష్మీ యంత్రం, అమ్మవారిని శ్రీచక్రంలోకి, రుద్ర యంత్రం, ఇలా యంత్రములలోకి దేవుడిని విక్షిప్తం చేసి పూజ చేసే విధానం ఇప్పుడు మొదలైందనమాట. సూర్యుడు ఒక యంత్రంలో పెట్టాడు. ఆ యంత్రం ఎలా ఉండేది, గుండ్రని చక్రం ఆకారంలో ఉండేది. ఆ చక్రంలో పెట్టి గిర్రున సార తిప్పాడు, మర తిప్పినట్టుగా. మీరు చూసారు లేదు, కత్తిని పొదులు పెట్టడానికి పూర్వం ఎళ్ళలో ఏం చేసేవారు, ఒక ఆకుర గిర్రను తిప్పేవారు. తిప్పి కత్తి దాని మీద పెడితే బరువు శబ్దం వచ్చి దీని మీద ఉన్న తుప్పు పోతుంది. అలా ఈ యంత్రంలో పెట్టి మంత్రమహిమతో సార పట్టి సూర్యుడుకున్న కాంతిని ఇప్పుడున్నంత కాంతికి తగ్గించాడు. ఇప్పుడున్న కాంతి 9 వంతట, అంటే 91% వేడి తగ్గించేశాడు. ఇంకా 9% ఉంటే ఆయన ఫైన్ గా ఉన్నాడు. అదే తట్టుకోలేకపోతున్నాం అనుకోండి మన బతుక్కి. అలా ఉంటేనే ఫీనిక్స్ లో విమానం క్యాచ్ చేస్తున్నారట, 180 డిగ్రీలు వచ్చిందని. ఇక నిజంగా ఆయన పూర్తిగా ఉన్న రోజుల్లో ఎలా ఉండేదో ఆలోచించండి. ఇప్పుడు ఈ 91% తీసేశాడుగా, దీన్ని ఏం చేశాడు, ఈ కిరణాలని కొంత శక్తితోటి శ్రీ మహావిష్ణువుకి చక్రం, కొంత దాంతో సోలం శివుడికి, కొంత బ్రహ్మకి కమండలం, కొంత శక్తితోటి గణపతికి అంకుశం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం చేసి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఇక నీ శక్తి చాలా తగ్గింది, వేడి తగ్గింది, ఇప్పుడు వెళ్ళామనుకో మా అమ్మాయి సంతోషంగా నీతో కాపురానికి వస్తుంది, మీ ఇద్దరికి గొడవ ఉండదు, విడాకు దాకా వెళ్ళరు, పోమన్నాడు. ఈయన వెంటనే దివ్య దృష్టితో చూసి ఎక్కడున్నది నా భార్య సంజ్ఞ అని చూడగా ఉత్తర కురు భూములలో ఆడగుర్రం రూపంలో జపం చేసుకుంటూ కనపడింది. ఉత్తర కురు భూములు అంటే హృషీకేశం దగ్గర నుంచి ఈ బదరీ కేదారాలు ఇవన్నీ కూడా ఉత్తర కురు భూములే. కురుక్షేత్రము ఉత్తర కురు భూములు అని 2 భాగములుగా విభజించారు రోజులు. కురుక్షేత్రం హర్యానాలో ఉంది, ఇప్పుడు ఢిల్లీ నుంచి 120 కిలోమీటర్లు, అక్కడే భగవద్గీత జరిగింది, అది కురుక్షేత్రం. ఉత్తర కురు భూములు అంటే దేవభూమి, ఋషికేశం దాటిన తర్వాత వచ్చే పర్వత ప్రాంగణం అంతా కూడా ఇక క్రమంగా ఉత్తర కురు భూములు అనమాట. అక్కడ తపస్సు చేసుకుంటూ అది పరుగు పరుగు వెళ్ళాడు. ఈయన కూడా కురం రూపం తరిగి టిక్ 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 అనుకుంటూ, ఆవిడ అస్యుడు కదా ఈయన అస్యం అయ్యాడు. భార్య ఎలా ఉంటే భర్త అలా ఉండడం ధర్మమని శాస్త్రం అనమాట. అసలు నిజానికి భార్యను అనుసరించి వెళ్ళాలట ముందు, ఆ తర్వాత భర్త వెంట ఆవిడ వస్తుంది. అందుకే ముందెప్పుడు కూడా పెళ్లి చూపులలో భార్యే ముందు భర్తను చూడాలి, తర్వాత భర్త ఆవిడని చూడాలి. తెర తీసినప్పుడు కూడా ముందు భార్య చూపు పడ్డాక ఈయన చూపు పడాలి అని శాస్త్రం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రం తర్వాత వాళ్ళ రివర్స్ అయ్యింది, కానీ ప్రాచీన వేద కాలంలో ముందు భార్య నెత్తి మీద పెట్టాలి, ఆ తర్వాత ఈయన నెత్తి మీద చేయట్టాలి. ఎప్పుడైనా చేతులు ఎత్తి మీద పెట్టేది కానీ భార్యకి ఇచ్చారు ముందుగా, ఆ తర్వాత భర్త గారికి ఇచ్చారు అన్నమాట. అది క్రమక్రమంగా వాళ్ళు కలియుగం అయిపోవడం వల్ల వీటి వల్ల అన్నీ తప్పేసాయి కదండి, ధర్మములు అన్నీ తప్పే, భార్యకి పట్టించుకోకుండా అయిపోయాయి అన్నమాట. అందుకని ఈయన కూడా భార్య గుర్రం రూపంలో ఉంది కనుక గుర్రం రూపంలో వెళ్ళాడు. ఈయన సకిలించగానే ఆవిడ కూడా భర్తను చూసి కాంతి తగ్గించుకుని వచ్చాడు వాయిని అని కనిపించి ఆనందంతో ఆవిడ కూడా సకిలించింది. గుర్రం భలే తమాషాగా వస్తుంది. ఆ మూతి కొట్టుకున్నాయి. కాసేపు సరదాగా అక్కడ విహరించారు. భూలోకంలో కొంతకాలం అలా విహరించారు. ఈ అశ్వమునకు అశ్వనికి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు. అశ్వనికి పుట్టారు కాబట్టి అశ్వనీ దేవతలు అన్నారు వాళ్ళు అనమాట. అలా పుట్టారు గుర్రంగా ఉన్నప్పుడు. వాళ్ళు దేవతలకు వైద్యులు అయ్యారు. వాళ్ళనే ఏమన్నారు, దశ్రులు అన్నారు. అంటే కవల పిల్లలు ఇద్దరు ఒకే రకంగా ఉండేవారు. డిటో ఎవరిని ఎవరు పోల్చలేరు అన్నమాట. అంత అందంగా మహానుభావులు అశ్వినీ దేవతలు పుట్టాక వాళ్ళని దేవతలకు ఇచ్చి వీళ్ళిద్దరూ తిరిగి యథాస్థానానికి వెళ్ళారు. ఇప్పుడు చెప్తున్న కథ కుష్ఠరోగం కూడా తొలగించే గొప్ప కథ అంటారు. దీనిని కనుక 40 రోజులు పారాయణ చేసిన పారాయణ చేయడం చేత కాదు అనుకోండి, మీ పుణ్యం వల్ల రమణ గారు ఎలా రికార్డు చేస్తున్నారు. దీన్ని ఏమో ఐట్యూబ్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇంకేదో ట్యూబ్లోనో పెడతారు. ఆ పెట్టిన తర్వాత ఒక 40 రోజులు రెగ్యులర్గా రెండు ఉదయం పూట భయంకరమైన బొల్లిపచ్చలు లాంటి రోగాలు కుష్ఠరోగాన్ని కూడా నశింపజేస్తుందని పేరు. ఇంకా కొన్ని రోగాలు ఉన్నాయి, ఆ రోగాలు చెప్పుకోలేని గుప్త రోగాలు. అటువంటి భయంకర రోగాలకి సర్వరోగ వినాశకరమైన కథగా మహాభారతం అభివర్ణించింది. అంత గొప్ప కథ అశ్వినీ దేవతలు దేవ వైద్యులు పుట్టిన కథ కనుక సూర్యభగవానుడికి అలాగా సంధ్యాదేవి ఛాయాదేవి ఇద్దరు భార్యలు అయ్యారు. ఇప్పటికి కూడా గ్రహరాజి ఆయన కాశీలో తపస్సు చేస్తాడు. కాశీలో లోలాపూలు అనే పేరుతో కాశీ అంటే ఇష్టంతో అక్కడ ఉంటాడు. అన్నపూర్ణ ఆలయం ఉంది కదా కాశీ వెళ్ళినప్పుడు చూడండి, ఆలయంలో నైరుతి దిక్కులో ఉంటాడు ఆయన. ఆయనకి లోలార్కుడు అని పేరు. లోలత్వం అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా అది అంతా ఇంత ఇష్టం కాదు. కొంతమంది అష్టమాలు కాశీ తగ్గుతూనే ఉంటారు, అది ఒక లోలత్వం. కొంతమందికి తిండి పెంచ, కొంతమందికి సంకేతం పెంచ, ఈయనకి కాశీ మీద అభిమానం. అందుకని కాశీ మీద అభిమానంతో వెళ్ళిన సూర్యుడు లోలార్కుడు. 12 రూపాల్లో ఉన్నాడండి సూర్యుడు అక్కడ. ద్వాదశాదిత్యులు అంటారు వాడిని. ఈ 12 మంది 12 రకాల కోరికలు తీరుస్తారు. మీరు కాశీ వెళ్ళడం కాదు, వెళ్ళినప్పుడు తప్పక అందులో చెప్పినట్టుగా లోలార్కాది ద్వాదశాదిత్యుల్ని చూడాలి. చూడటం వల్ల రాము ఖగోళాదిత్యుడు, సాంబాదిత్యుడు, గరుడాదిత్యుడు, లోలాదిత్యుడు, మహిమాదిత్యుడు, అరుణాదిత్యుడు, ఇలా మొత్తం 12 రూపాల్లో అక్కడ సూర్యభగవానుడు తిరుగుతున్నాడు. అద్భుతమైన ఆనందదాయి కూడా ఆయన. అసలు ఆయన్ని తలుచుకోకుండా విద్య నేర్చుకోకూడదు. హనుమంతుడికి కూడా పాండిత్యాన్ని ఆయన ఇచ్చాడు అనమాట. వ్యాకరణము కానీ శస్త్రచికిత్స కానీ రావాలంటే, శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ చేసే సర్జన్ అనమాట, సర్జన్ అవ్వాలనుకున్న వాడు సూర్యుడిని ధ్యానించమన్నారు. ధ్యానించడం ఒకటి ఎత్తు. పూర్వకాలంలో ఒక ఇబ్బంది వచ్చింది. పూర్వకాలంలో కూడా ఆపరేషన్స్ చేసేవారు తెలుసు కదా మీకు, కాలు తీసేసి కాలు పెట్టిన వాడు ఉన్నారట. ఇప్పుడు మనకి ప్రహ్లాద్ చరిత్రలో అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేయమన్నాడు. ఎందుకు చంపాలి? శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోతే, కాలు కనుక కుళ్ళిపోయింది అనుకోండి, ఏ ట్రీట్మెంట్స్ వచ్చి శరీర కాలంలో కనుక మనం ఇంజక్షన్ చేసుకుపోతే కాళ్ళు ఏమైపోతే కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోతే ఆ కాలు తీసేయాల్సిందే, లేకపోతే మొత్తం శరీరం పాడైపోతుంది. అవయవములలో ఒక అవయవము కుళ్ళిపోయినప్పుడు దాన్ని తొలగించి చికిత్సకుడు మళ్ళీ శరీరాన్ని రక్షించి ఈ నడవడానికి వీలుగా మళ్ళీ కృత్రిమమైన కాలు పెడతాడు. అలాగే ఈ దుర్మార్గుడిని చంపేయండి, మన రాక్షస జాతి అనే శరీరాన్ని కొల్లబెట్టే అవయవం వీడన్నాడు. అందుకని వీడు చంపకపోతే మొత్తం ఈ కమిటీ అంతా పాడైపోతుంది, రాక్షసుల కమ్యూనిటీ నాశనం అయిపోతుంది, వీడు చంపేయడన్నాడు. ఆ రోజుల్లో ఆపరేషన్ అంత తేలిక చేసేవారండి బాబు. మహాద్భుతమైన దివ్యమైన శక్తి కలిగిన వాడు. ఆపరేషన్ చేసేవాడికి ఒక నియమం పెట్టారు అప్పట్లో. ఎందుకని, చికిత్సకుడు చికిత్సలో వికటిస్తే ఒకవేళ రోగి చచ్చిపోతే అమ్మో రోగితారు కూడా చావబడతారు. అయితే ఆసుపత్రి మీద దాడి, ఆ రోజుల్లో కూడా చెదకొట్టేవారు డాక్టర్లను బాబు. ఇక్కడైతే కాంపెన్సేషన్ కోసం కోర్టుకు వెళ్ళారంటే వెళ్ళిపోయాడు. యావత్ జీవితం సంపాదించిందంతా దీంట్లో తేడా వస్తే మొత్తం పోయే. అందుకని సూర్యభగవానుడిని భక్తి శ్రద్ధలతో ఒక దివ్య మంత్రం ఉన్నదన్నమాట, సర్వరోగ చికిత్సకాయ భవతాపహరాయ ఆదిత్యాయ సూర్యాయ ఖరాయ పోషాయ నమః. ఇది ఆ సూర్య మంత్రం. ఈ మంత్ర జపం చేసుకుంటే ఇంకా వాడి తిరుగులేని చికిత్స కలుగుతాడు అని పూర్వకాలంలో ఒక నియమం. అది నిజం కూడా ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. మహానుభావులైన డాక్టర్లను చూస్తూనే ఉన్నాను. ఈ మంత్ర అనుష్ఠానం చేసి వెళ్ళాక వాళ్ళ జీవితంలో ఆపరేషన్లో ఫెయిల్యూర్ అయితే ఉంటారన్నమాట. అందుకని శస్త్రచికిత్సకుల్ని బాగా అనుగ్రహించేటటువంటి వాడు సూర్య భగవానుడు అంటే. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన కథ చెప్పాలి. మాలినీ రాజ్యవర్ధనుల కథలోకి వెళ్లే ముందుగా మీకు భారవి అని పేరు వినే ఉంటారు. సంస్కృత కవులలో చాలా గొప్పవాడు. కిరాతార్జునీయం అని ఒక గొప్ప కావ్యం రాశాడు ఆయన. కిరాతార్జునీయం అంటే ఏమిటి? శివుడు కిరాతక రూపంలో వచ్చి అర్జునుడిని పరీక్షించాడు, పాశుపతాస్త్రం ఇచ్చాడు. మహాభారతంలో మనకి అరణ్య పర్వంలో అర్జునుడు ఇంద్రకీల పర్వతం విజయవాడ వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాల తపాల తాళీపార్జున రోద్రతింద్రపాటలీ సజ్జ కురంబ రుంబ గురుచందన చందన నింబ కేతకీ భూజక పిత్త పూర్ణముఖ భూరుగ పుణ్యత ఆశ్రమం పునం. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద ఇన్ని చెట్లతో కూడిన ఆశ్రమం పూర్వం విశాలమైన ఆ అడవిలో ఒక ఆశ్రమం కట్టుకుని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు పాశుపతాస్త్రం కోసం. అప్పుడు ఆయన ఒక బోయివాడి రూపంలో వచ్చాడు. అర్జునుడితో యుద్ధం చేశాడు, పాశుపతాస్త్రం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి శివుణ్ణి కిరాతకుడు ఆది కిరాతకుడు అన్నారు. ఆ ఆది కిరాతకుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చిన ఘట్టం కిరాతార్జునీయం. దానిని సంస్కృత కవి భారవి చాలా గొప్ప కవి రాశాడు. ఆ మహానుభావుడి చరిత్ర ఈ సూర్య ఉపాసనే. మీకు తెలుసో లేదు ఆయన ఎంత గొప్పవాడంటే, చిన్నప్పుడు 8 ఏకపాండిత్యం పొందినవాడు ఆయన ఒకట. అసలు ఆయన రాస్తూ ఉంటే వీడు దొంప తెగక వాడు ఎవరు మార్చలేకపోయేవారు. వాడి తెలివితేటలు అఖండమైన అనమాట. ఈ తెలివితేటలు తగ్గించాలనిపించింది వాడు వేలమ్మకి. 8 ఏట వాడు శ్లోకాలు చెబుతూ ఉంటే ఆ పాండిత్యం తట్టుకోలేక మామయ్య వీడి జ్ఞాపక శక్తి తగ్గాలంటే, అంటే వీడికి కొంత పాండిత్యం తగ్గాలంటే మరీ ఎక్కువైపోతుంది తట్టుకోలేకపోతున్నాం ఈ చురుకుదనం అని వీడికి మిరపకాయలు పెట్టాడు. మిరుపు ఎక్కువ తింటే తెలివితేటలు తగ్గుతాయి. మీరు రోజు బాగా పొద్దుంటే మిరపకాయలు దగ్గరేయండి, జ్ఞాపక శక్తి కొంత తగ్గుతుంది అనమాట. అందుకని వీడికి బాగా గాలిలు పెట్టాడు. రోజు పొద్దుటే గంపరండా గాలిలు చేసి పెట్టి తిరు తిరు అన్నాడు. వీడు తింటే తెలివితేటలు తగ్గుతాయేమో అని ఓ రోజు నేను చేశాను, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అశేష సేముషి మోషం ఆషమశ్రామి మావుతుల అన్నాడు. వీడి పాండిత్యం తగ్గుతేమో అంటే ఎంత భాష క్లిష్ట పదాలతో శ్లోకం చెప్పాడు. అశేష సేముషి మోష మాషమశ్రామి మాతుల అంటే మొత్తం తెలివితే అశేషముగా ఇంత కూడా మిగలకుండా అని అర్థం. అశేషం అంటే శేషం లేకుండా. సేముషి తెలివితేటల్ని మోష నాశనం చేసే మాషం గాలులను అశ్రామి మాతుల అశ్రామి తింటున్నాను ఓ మేనమావా అంటే నీ పాండిత్యాలు అన్నాను. గాలి ఇలాంటి కవిత్వం చెబుతున్నావు అంటే శ్లోకాలు ఇది నిన్ను ఎవడు మార్చగలడు, నీ తెలివితేటలు తగ్గించడానికి గాయల వల్ల కాదురా బాబు అన్నాడు ఆయన. అంత తెలివి వాడు. అటువంటి భారవి ఒకరోజున 16 వచ్చి పెళ్లి అయ్యింది. పూర్వం పెళ్లి 12 ఆడవాళ్ళకి మగవాళ్ళకి 16 వచ్చినప్పుడు చేసేవారు అనమాట. కొంచెం చిన్నపిల్లలు కూడా చేసేవారు. భార్యని పుట్టింటి నుంచి తీసుకురావాలంటే ఆవిడకి కూడా 16 రావాలి. భర్త గారికి 16, ఆవిడికి 12, స్వీట్ 16. ఆ సమయంలో వీడు రాసిన అద్భుతమైన కవిత్వం రాజుగారు మెచ్చుకొని సభలోకి పిలిచి ఓ పక్కన తండ్రి, మరొక పక్కన మహానుభావులైన పండితులు, శాస్త్ర పండితులు. శాస్త్ర పండితులు మీమాంస తర్కం మొదలైన శాస్త్రం చదువుకున్న వాడికి ఎప్పుడు దండం పెట్టండి. శాస్త్ర పండితులతో వాగ్వివాదం చేస్తే కొన్ని ఘోర నరకాలు పొందుతారని, ఎట్టి పరిస్థితులలో పండితులతో తర్క వివాదం చేయకండి అస్సలు మాట. రేపు చెప్తే నాకు అర్థం కావాలంటే శివపురాణంలోని నత్కీర చరిత్రదే. నత్కీరుడు పండితుడితో వాదం చేస్తే కుష్ఠరోగం వచ్చింది. చచ్చినంత పని వాడు అందులోకి బయటపడ్డానికి కాళహస్తి చివరి బాగుపడ్డాడు వాడు. కాబట్టి శాస్త్ర పండితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి శాస్త్ర పండితులందరినీ పిలిపించాడు. వాళ్ళ ఎదురుకుండా భారవి కవిని ఎంతో భక్తితో అభిషేకం చేసి, కనకాభిషేకం చేసి పూజించాడట రాజుగారు. 16 కుర్రాడికి అంత సన్మానం జరిగింది. బ్రహ్మరథం అంటే ఏమిటో తెలిసిన బ్రహ్మరథం పెట్టారంటే బ్రాహ్మణులు పండితులు పోస్తే అది బ్రహ్మరథం పట్టడం. అది ఎవరిని మొయ్యంటుంది వాడు. ఈ రెండు చెప్పినా పండితుడు ఇంకో పండితుడు వస్తాడా, ఓ పండితుడు ఇంకో పండితుడు మెచ్చుకోడు పొరపాటు కూడా, ఎందుకంటే వాడికి ఎందుకు ఉపయోగిస్తుందో అని ఈ పండితుడు ఆ పండితుడు వాడు ఒట్టేసి ఉంటాడు, వీడు వాడి ప్యాంట్ అండి అంటాడు. అలా పొగిడేవాడు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడన్నా చూడండి. అటువంటిది పాండిత్యం కలిగి పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు పల్లకీలో పెట్టి వీడు కోసారట 16 కొరాన్ని. ఆ పాండిత్యంతో సన్మానం అయిపోయింది. రాజుగారు భార్యని తండ్రిని పిలిచి, అయ్యా మీరు ఎంత అదృష్టవంతులండి, ఇటువంటి కొడుకుని కన్నారు, మీ జాతకం ధన్యమండి అన్నాడు. వెంటనే తండ్రి వాడి మొహం ఇంకా బోల్డ్ నేర్చుకోవచ్చు, ఎంత కుర్రాడండి వాడు, ఏదో నేర్చుకున్నాడు, ఇంకా చాలా ఉంది పాండిత్యం నేర్చుకోవలసింది అన్నాడు. ఈ కొడుక్కి మండిపోయింది, ఎంతమంది పండితులు, తక్క పండితులు మెచ్చుకున్నాడు, మీమాంసా శాస్త్ర పండితులు మెచ్చుకున్నాడు, వ్యాకరణ పండితులు మెచ్చుకున్నాడు, ఎంతమంది మెచ్చుకుంటూ ఉంటే మా నాన్న మాత్రం వాడి మొహం వాడికే వచ్చి ఇంకా రావాలి, ఇంకా పైకి రావాలి అక్కడ. మా నాన్న నాకు శత్రువు అనుకున్నాడు, కోపం వచ్చేసింది, ముఖం చెలవుచ్చుకున్నాడు, దండ తీసి పాలకీలో పెట్టేశాడు. రాజుగారికి వాడికి నమస్కారం చెప్పేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే అమ్మా అన్నాడు. పరిగెత్తి వచ్చింది ఆవిడ, ఎలా బాగా సన్మానం జరిగిందండి, ఏం సన్మానం అమ్మా, ఇంత బాగా జరిగింది, చూచావా నాన్న నన్ను ఎంత అవమానం పరిచాడో, మీరు తట్టుకోలేకపోతానన్నాడు. కుర్ర బుద్ధి కదా ఇది, 16 కదా, ఎంత జ్ఞానం ఉన్నా వయస్సు అక్కడ పరిపక్వత లేదు, అందుకని నాన్నగారు నాకు అవమానం చేశారమ్మా అన్నట్ట. అలా ఎందుకన్నారు, నా వచ్చాక కనుక్కుంటానులే మీ నాన్న సంగతి, మీ నాన్నని నేను కనుక్కుంటానని. మొగుడిని కనుక్కునేది కానీ ఆవిడని మాత్రమే ఉంది కానీ అనగానే అక్కడితో ఆగాడా, మా నాన్న నిండు సభలో వాడి మొహం వాడికి వచ్చాడా, వీడు బుర్ర పగలబడతాను అని ఇంత పత్రం పూర్వం ఇంట్లో రుబ్బు రోళ్ళు తిప్పేవాళ్ళండి. పూర్వం రుబ్బు రోళ్ళు ఉండేవి, ఇంట్లో పచ్చళ్ళు రుబ్బుకునేవారు. ఇప్పుడు మిక్సీలు వచ్చి గ్రైండర్లు వచ్చాక అవన్నీ మర్చిపోయారు. అందుకని ఆ రుబ్బురోలు పత్రం తీసుకుని అటక మీద కూర్చున్నాడు. నేను నాన్న ఇంట్లోకి రావాలంటే అటకమ్మట రావాలి, రాగానే ఈ పత్రం నెత్తిన తీసుకొని గొడవాలి, ఎంత కోపం వచ్చిందో వెళ్ళిపోయి. అందుకని పత్రం కూర్చు కూర్చున్నాడు. ఆ వాళ్ళ నాన్న అదృష్టమో వీడి అదృష్టమో వీడి కురుకు వచ్చి నిద్ర వచ్చింది. వాళ్ళ నాన్నగారు వచ్చి కాళ్ళు కొడుకుని వంటింట్లోకి వెళ్ళాడు. వంటింట్లోకి వెళ్ళే సమయానికి వీడికే కనుక నిద్ర రాకుండా ఉంటే వాడు నాన్న అవయ్యేవాడు కపాలం మనుషులు అయ్యేది. ఆ లోపల కడగానే ఆవిడ ఆకు వేసి అన్నం పెడుతూ, ఏమండి అబ్బాయిని అంత అవమానించారట, నిండు సభలో రాజుగారు పండితులు మెచ్చుకున్న కవిత్వాన్ని వాడికే వచ్చి వాడి మొహమ్మదాట, తప్పు కదండి అది, ఓసి పిచ్చిదారా, ఇవాళ సభలో నేను ఎంత పొంగిపోయానో నీకేం తెలుసు, తండ్రి ఎంత గొప్పవాడైనా కొడుకుని పొగడకూడదు, ఆయుక్షేణం, పైగా చిన్నపిల్లవాడు వాడు ఇంకా పొగిడితే ఈ రావలసిన కీర్తి తగ్గించుకుని అవమానం రేపు పొద్దున పొందే అవకాశం ఉంది అహంకారం వల్ల. అహంకారంతో పాడైపోతారు చిన్నపిల్లలు, ఎక్కువ పొగిడితే అహంకారం వస్తుంది, దాంతో ఇతరులను పురుగుల్లో చూస్తారు, శత్రువులు అయిపోతారు జనం, దాంతో వాడు పాడైపోతాడు. కాబట్టి పిల్లవాడు ఎంత గొప్పవాడైనా వాడు ఎదురుకుండా, మా అబ్బాయి కంటే గొప్ప పండితుడు లేడు, మా అమ్మాయి కంటే గొప్ప సంగీతత్వం అవసరాలు లేదు, ఇలా పొగడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, పొగడాలి పొగడకూడదు అంత జాగ్రత్తగా ఉండాలంటే పిల్లలు పైకి వచ్చేటప్పుడు. నా వరపుత్రిక వరపుత్రుడు అన్నావా, వరం పోయి కంట కావడం పెరుగుతుంది అదనమాట. నేను అందుకని వాడు పొగడలేదు కానీ కళ్ళు చెమర్చాయి. ఆ సన్మానం ఎవరికి వస్తుంది, పుత్రాది చేత్ పరాజయం, కొడుకు వల్ల ఓడిపోవాలని తండ్రి అనుకుంటాట, మా అబ్బాయి నాకంటే గొప్పవాడు అనిపించుకుని వాడి చేతిలో ఓడిపోతే ఎదురుతిగా ఆనందం. అంతేగాని తండ్రి కొడుకు ఇద్దరు పరిగెత్తినప్పుడు కొడుకు ఓడిపోతే తండ్రికి ఎంతో బాధ లోపల, మా అబ్బాయి నాకంటే వేగంగా పరిగెత్తాలని, మీరు కావాలని పరిగెత్తారు అసలు అని చెప్పాలండి. నేను చూస్తూనే ఉన్నాను తాతట్ల, తాతగారు బాగా పరిగెత్తేవాడైనా మనవడు బాగా పరిగెడుతున్నట్టు వాడు పరిగెత్తలేనట్టు ఓడిపోయినరా అంటట, ఏం చేద్దంటే వాడు ఓడి వాడే లెక్కాలి. అటువంటిది నేను నా కొడుకుని అవమానిస్తానా అన్నాడు. అది విన్నాడండి వీడు మర్చిపోయింది, కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా నాన్న మనసు తెలుసుకోలేక తొందరపడ్డాను, ఏదో దేవుడి దేవల్ల ఈ పత్రం ఆయన నెత్తి మీద పడలేదు కానీ లేకపోతే అపార వచ్చాయి, ఒకవేళ దెబ్బతో వదిలిపోయినా పర్వాలేదు, చచ్చిపోతే తండ్రి ఎంత మహాపాపది. వెంటనే వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చి కన్నీళ్లతో కడిగి, నాన్న నన్ను క్షమించు, ఇక నేను జీవితంలో నేను పొరపాటు చేయను అని జరిగిందంత చెప్పాడు. పర్వాలేదు లేదా అన్నాడు. పర్వాలేదంటే కాదు, ఇది మహాపాపం, ఈ పాపానికి ఏదో ఒక శిక్ష వెయ్యను రాక అన్నాడు. అక్కర్లేదా, పశ్చాత్తాపమే శిక్ష అన్నాడు ఆయన. పశ్చాత్తాపం కాదు, నువ్వు నాకు శిక్ష వేయవలసింది, ఏదో ఒక శిక్ష పడకపోతే నేను జీవితంలో తలెత్తుకోలేను బాధలేను. అయితే ఓ మంచిరా, 6 పాటు మీ అత్తవారింట్లో సుఖంగా కాపురం చేయి పో అన్నాడు. ఇక్కడికి రావద్దు, 6 వరకు ఇక్కడికి రావద్దు, పో మీ అత్తారింట్లోనే కాపురం పెట్టు, బట్ పవన్నా పోవద్దు, ఆ రేళ్ళు అయ్యాక మళ్ళీ మన ఇంటికి రా. ఈ లోపు మాత్రం ఒకవేళ రావాల్సి వస్తే ఇక్కడికి రాకుండా ఎక్కడికి రావు, అంతేగా అత్త ఇంట్లోనే ఉంటాను అని అత్తవారింట్లో ఆ రేళ్ళు ఉండడం శిక్ష ఉండు అనుకున్నాడు ఈయన. ఎందుకంటే అన్నిటికంటే సొమ్ము అత్తవారిలు. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు, నేను చెప్పిన మంచి అత్తవారు అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు సొమ్ము, సరైన అత్తారింట్లో దొరుకుతుంది పేరు అనమాట. అందుకని సెలవులకు అక్కడికి పోతూ ఉంటారు. అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చాడు అని వాడు ఎత్తుమీద పెట్టుకోరు. మరి వాడు వచ్చే కొత్త పెట్టుకోలేదు, మిరపకాయ జీతో భోజనం పెడతారు మీకు అంతేదా, అదో సుఖం. సరే నేను ఇంట్లో వచ్చి బయలుదేరాడు అత్తవారింటి కాదు కానీ ఏమి మీ ఆయన వచ్చాడు వాళ్ళ అత్తగారు ఆనందంతో వెంటనే చెంబుతో నీళ్లు తీసుకొచ్చింది. ఎవడు కడుక్కున్నాడు లోపలికి రాగానే బ్రహ్మానందం పడిపోయారు, మంగళహారతి ఇచ్చారు, కైకో నా విహారాది గౌరీదేవి పాటలు పాడారు, కూర్చోబెట్టారు. ఇక చూడండి ఏంటి, వేరుశనగ గుళ్ళ చట్నీ, నెత్తితో ఇడ్లీ, మంచి వేగిన దోశలు, వాటేమిటి ఆరు రకాల పిండి వంటలతో టిఫిన్ పెట్టారు. టిఫిన్ తిన్నాడు లేదు, కాసేపు ఉన్నాక పాలు తాగుతావా కాఫీ తాగుతావు అన్నారు. ఆ రోజులు కాఫీ లేదు కాబట్టి పాలు ఇవి తాగాక వీడు ఉక్కిరి బిక్కిరి ఎక్కువ వద్దు బాబునే వినిపించుకోకుండా మళ్ళీ పన్నెండింటికి భోజనం అన్నారు. భోజనంలో పులిహార, దద్దోజనం, కట్టుపొంకరి, సేమ్యా, ఆమ్యాన్ని ఒకటి కాదు అన్ని పిండి వంటలతో మొహం ఒత్తేసేలా పెట్టారు. తిరిగి కాసేపు పడుకుని వచ్చేసరికి మళ్ళీ వేడి వేడి పకోడి. ఎక్కడ పడవరా ఈటింగ్ డైరెక్టర్ బాబు, గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది అనుకున్నాడు. వీడు వీడు పని చేయనే ఒకట్లా కింద కాలు పెట్టినవారు అస్తాడు కూర్చోండి అల్లుడు గారు అంటాం. నేను ఎంతసేపు కూర్చోలేయా బాబు, నా నడుపు పీకుతుంది నడవని పడి అంటాడు ఈయన. నా పరిస్థితి అనమాట, గ్లాసుతో మంచినీళ్ళు కూడా ఉంచుకునేవారు. ఈ విధంగా భోగాలు రెండు రోజులు మూడు రోజులు జరిగాయి. మూడో రోజు అయ్యాక అత్తగారు, అమ్మాయి అల్లుడు గారు నేను తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నాడు, ముహూర్తం ఎప్పుడో కనుక్కొని చలిండి అవి పెట్టాలి కదా అంటాడు. అంటే ఈవిడొచ్చి ఏమండి మనం ఎప్పుడు పెడుతున్నామండి మన ఇంటికి అంది. లేదు ఇప్పట్లో అట్లా మా నాన్నగారు ఇక్కడ ఆరేళ్ళు స్టే చేయమన్నాడు, సిక్స్ ఇయర్స్. అమెరికాలో కూడా బి1 బి2 వీసా వాడికి ఆరు నెలలే ఉండాలి, నువ్వు ఎక్క ఆరేళ్ళు ఉంటావు అనుకుంది ఈవిడ. వెంటనే తల్లికి చెప్పింది తెల్లారి, మా ఆయన ఇక్కడే ఆరేళ్ళు ఉంటాట, అయితే నిన్ను తీసుకువెళ్ళడం లేదన్నావు అట, ఆరేళ్ళు ఇక్కడ ఉండవలసిందేనా అల్లుడు అంది. తప్పదట మా నాన్నగారు ఉండమన్నారు ఆజ్ఞ. మర్నాడు పొద్దుటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయింది. అల్లుడు గారు ఎప్పుడు ఈ ఇడ్లీ తింటే పట్టం లేదన్నారు కదా, నేతితో తింటే గ్యాస్ ఇట్లు ఉన్నారు కదా, సద్యంగా మంచిదండి ఒంటికి, రాత్రి వండిన అన్నం మిగిలింది కాస్త పెరుగు వేసుకుని తింటారా అంది. చివరికి అల్లుడు గారు ఇడ్లీ మూడు రోజులు నేతిలో ఉంచుకుని వేరుశనగ కూడా చట్నీతో తిన్నాడేమో, ఇప్పుడు సద్యాన్నం ఏం తింటాడు పాపం కర్మ పొద్దున్నే. సరే తప్పదు ఆకలేసింది, సద్యాన్నం తిన్నాడు. ఆ తర్వాత కాఫీ లేదు పాలు లేవు, అన్నీ ఆగిపోయి మంచినీళ్ళు తగ్గుతారని నన్ను అన్నవాళ్ళు లేరు. మధ్యాహ్నం నేను ఆకలి వేసి వంట అయిందంటే ఎప్పుడూ ఉండే వంటే కదలండి, కష్టం అరగంట ఆగలేమండి, ఆడదే అదాం సీరియల్ అవ్వనివ్వండి అది. సరే ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట భోజనం రెండు అయ్యింది, అడిగి అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చింది. పకోడీలు ఆగిపోయి, టీ చుక్కలు ఆగిపోయి, సాయంత్రం భోజనం, క్రమక్రమంగా వీటిల్లో తేడాలు వచ్చాయి. అందరూ అన్నం తిన్నాక ఆఖరి నలుడుగా పిలిచేవారు అక్కడ ఇంట్లో వాడంతా, కోడళ్ళు, కొడుకులు, అత్తగారు, మామగారు. కొంచెం భార్యకి బాధ అనిపించినా ఏం చేస్తుంది మరి, ఆరేళ్ళు ఈయన ఉండాలి, ఈయన తీసుకువెళ్ళాడు. ఇలా క్రమక్రమంగా తేడా వచ్చాయి. ఓ రోజున పెద్ద బాబు మరిది పిలిచాడు, బావగారు మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది, మా ఆవుల్ని గేదెల్ని కాస్త పొలానికి తీసుకెళ్ళి మేము తీసుకురాకూడదు అన్నాడు. కవిత్వం రాసుకునేవాడు అశేష చేముషి మోక్ష పార్శ్వశ్రామి మాత్రులు అన్నవాడు కాస్త గేదెల్ని కాసుకోవడానికి మొదలెట్టింది. గేదెల్ని దూడల్ని చూసుకుని మేపడం ఆరు నెలల పాటులో క్రమంగా నరకం. అల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడంటే ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే గిట్టేశారు వాడు నాన్న అన్నం మొదలెట్టే ఉండేవాడు. అమ్మాయి కాపడానికి పెట్టలేదుగా పెళ్ళి అయ్యి ఇంట్లోనే ఉందని చెప్పేవాడు కొంతమంది. ఒక రోజున శ్రావణ మాసం వచ్చింది, వరలక్ష్మి వ్రతానికి అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. వీడి దగ్గర ఏమీ లేదు, భర్త ఏమి ఇక్కడ కూడా ఉన్నాడు. ఏమండి వరలక్ష్మి వ్రతం అంటే ఏం చేస్తాం, మీ వదినలతో పాటు చేసుకున్నాడు ఈయన. వదినలు ఏదో వ్యంగ్యంగా అన్నారు ఆవిడ, ఇంక నేను ఇక్కడ ఉండలేను, అయితే ఆత్మహత్య చేసుకుందాం ఇద్దరం, లేదా మీ ఇంటికి వెళదాం, ఏం చెబుదాం అంది ఆవిడ. నేనేం చేయను, మా నాన్న ఒక నియమం పెట్టాడు, ఆరేళ్ళు అయ్యేదాకా కదలొద్దన్నాడు, ఈ లోపు కూడా కదిలితే మన ఇంటికి రావద్దన్నాడు, కాబట్టి మా ఇంటికి వెళ్ళలేము, మీ ఇంట్లో ఉండలేము. చెప్పా పెట్టుకుంటే ఇద్దరం రాత్రికి రాత్రి వెళ్తే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మాళవ దేశం రాజు గారి దగ్గరికి పోదాం అన్నారు. ఇద్దరు మాళవ దేశపు రాజధానికి వెళ్ళిపోయారు పాపం చివరికి. తండ్రిని పొరపాటునైనా చంపాలనే కోరిక వస్తే భగవంతుడు ఇలా వేస్తాడు శిక్ష గుర్తుపెట్టుకోండి. అది తండ్రి సరదా కోసం పంపాడు అనుకున్నాడు వీడు. శిక్ష ఎంత భయంకరంగా ఉంది అతనికి తెలియకుండానే. శిక్షలు ఎప్పుడు మనం చేసిన పాపాలకి వాళ్ళు కనపడతాయి అనుకోకండి, ప్రతి ఘోర పాపానికి ఇంకో రూపంలో వస్తుంది. అందుకే అరుక్షణం మహాత్ములకి బాధ కలపకుండా అపవిత్ర కార్యాలకు వెళ్లకుండా చూసుకోండి.